అనేటటువంటి పదాన్ని సుమారు 5000 సంవత్సరాల బట్టి ఖూనీ చేసి పారేస్తున్నాం. ఆధ్యాత్మికత అంటే మన ఉద్దేశం ఈనాడు ఎలా ఉంది అంటే, భగవంతుడు మనకు ఒక పెద్ద నౌకరు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ, వాళ్ళు కూడా చేయలేని పని ఏదైనా ఉంటే భగవంతుడితో చెప్పి మనం చేయించేసుకోవచ్చు. అంటే భగవంతుణ్ణి మనము భౌతిక జగత్తుకి కావలసిన అవసరాలకి మాత్రమే వినియోగించుకుంటున్నాం తప్ప, అసలు ఈ భగవంతుడి యొక్క ఉనికికి కారణం ఏమిటి, ఈ సృష్టికి కారణం ఏమిటి అనే ప్రశ్నలు మనము ఆలోచించడం లేదు. ఆధ్యాత్మికత అనేది ఆధునిక విజ్ఞానం ఎక్కడ అంతం అవుతుందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని ఐన్స్టీన్ చెప్తూ ఉండేవాడు. వేర్ సైన్స్ ఎండ్స్ ఆర్ ఫిజిక్స్ ఎండ్స్, మెటాఫిజిక్స్ స్టార్ట్స్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చాలా స్పష్టంగా మనం అవగాహన చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఆధ్యాత్మిక జగత్తులో జీవించదలుచుకున్నటువంటి వ్యక్తి అసలు ఏ లక్ష్యాన్ని సాధించాలి అన్నది మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉంటేనే ఆధ్యాత్మిక ప్రగతి సంభవం అవుతుంది. ఋషులు చెప్పినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి, ఫిజిక్స్ చదువుతున్నాం, ఇంజనీర్ అవ్వం, బాటనీ జువాలజీ చదువుతున్నాం, ఇంజనీర్ అవ్వం, ఎంపీసీ గ్రూప్ చదివితే ఇంజనీర్ అయ్యేటటువంటి సంభావనలు పెరుగుతాయి. ఎంపీసీ గ్రూప్ చదివినంత మాత్రాన మీరు ఇంజనీర్ అయి తీరాలి అనేటటువంటి రూలు లేదు, కానీ మీరు ఇంజనీర్ అవ్వాలి అని ఉంది, ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారు. మరి ఇంజనీర్ అవ్వాలంటే మీరు ఏం చేస్తారు? చూస్తున్నారైనా మీరు ఎంత కష్టపడతారో రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించాలా, రోజుకి 18 గంటలు చదివించాలా, 20 గంటలు చదివించాలా, అది మీ తపన. అంటే ఏంటి, భౌతిక జగత్తులో ఒక విద్యా రంగానికి సంబంధించినటువంటి జ్ఞానము. మరి డాక్టర్ అవ్వాలంటే మళ్ళీ వేరే ప్రయత్నం చేయాలి మీరు. అదే చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలంటే వేరే ప్రయత్నం చేయాలి. చార్టెడ్ అకౌంటెంట్గా అవదలుచుకున్నటువంటి వ్యక్తి అసలు ఎంపీసీ జోలికి కానీ బీజెడ్సీ జోలికి కానీ పోడు, దాని జోలికే వెళ్ళడు వాడు. వెళ్తే ఏమవుతుంది, చార్టెడ్ అకౌంటెంట్ అవ్వడు కదా. కానీ ఆధ్యాత్మిక విద్య అంటే 3 లక్షణాలు చెప్పుకుంటాం మనం, సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. అంటే ఆధ్యాత్మిక జగత్తులో ఎన్ని రకాల విద్యలు మీకు భౌతిక జగత్తులో ఉన్నాయో అన్ని రకాల విద్యలను మీరు తెలుసుకొని, అంతకంటే పైన ఉన్నటువంటి విద్య ఇంక్లూడింగ్ ఆల్ దీస్, ఈ విద్యలన్నింటినీ కూడా సమీకరించుకొని దీనికంటే పైన ఉన్నటువంటి, దీనికంటే అధికంగా ఉన్నటువంటి విద్య మీరు నేర్చుకోవాలి అంటే మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయాలో ముందు మనసులో తెలుసుకోండి. అది ఆషామాషిగా నేను ఒకసారి దండం పెట్టుకున్నాను, ఓ దీపం వెలిగించేసుకున్నాను, 2 అగరొత్తులు వెలిగించేసుకున్నాను, 10 కొబ్బరికాయలు కొట్టేశాను, వెంకటరమణమూర్తికి ముడుపులు చెల్లించేశాను. అసలు అది ఆధ్యాత్మికత కానే కాదు, అది నటన. మరి ఆధ్యాత్మికత గురించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి, ఆధ్యాత్మికత వైపు మనం ఎలా ప్రయాణం చేయాలి, ఆ ఎలా ప్రయాణం చేయాలి అనే దానికి ఓ సింపుల్ ఫార్ములా చెప్పారు, తస్య వాచక ప్రణవ. భగవంతుడి గురించి కనుక మీకు ఏదైనా జ్ఞానము కావాలి అంటే, భగవంతుడి గురించి మీరు తెలుసుకోవాలి అని ఉంటే ఓంకారం చేయండి. ఓంకారం చేయండి అంటే మీకు ఉద్యోగం కావాలి అంటే బిఏ అవ్వండి అన్నారనుకోండి, మీరు ఇంటి కూర్చుని నేను 24,000 సార్లు బిఏ అంటాను, లేకపోతే 24,00,000 సార్లు బిఏ అంటాను, లేదు అంతకంటే పవర్ఫుల్ మంత్రం ఉంటుంది ఎంఏ అని, దాన్ని 32,000 సార్లు 70,00,000 సార్లు ఎంఏ అంటానంటే డిగ్రీ వస్తుందా మీకు, రాదు. కానీ బిఏ అనగానే మనకు ఏమర్థం అవుతుంది, ఓ 3 సంవత్సరాల పాటు ఒక విశేషమైనటువంటి ఆర్ట్స్ సబ్జెక్ట్స్లో ఏదో 3 సబ్జెక్ట్స్లో అతను తీవ్రమైనటువంటి అధ్యయనం చేశాడు అని తెలుస్తుంది. ఎంఏ అంటే 2 సంవత్సరాల పాటు ఏదో ఒక విశేషమైనటువంటి సబ్జెక్ట్లో బాగా అధ్యయనం చేశాడు అని తెలుస్తుంది. అలాగే ఓంకారం అంటే ఆ ఊ మా, అది ఒక డిగ్రీ లాంటిది. మీరేం చదువుతున్నారు అంటే బిఏ చదువుతున్నాను అంటాడు, అన్ని సబ్జెక్టులు చెప్పడు వాడు. నువ్వేం చదువుతున్నావు అంటే బీకామ్ చదువుతున్నాను అంటాడు. మీరు ఏం చదివారు, ఏ డిగ్రీ పుచ్చుకున్నారు అంటే పిహెచ్డీ అంటారు. 2.5 అక్షరాలు 3 అక్షరాలు చెప్తాం మనం. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో కూడా మీరు ఒక విశేషమైనటువంటి స్థాయి పొందాలి అంటే ఆ ఊ మా అనేటటువంటి 3 అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ 3 అక్షరాల వెనకాతలు ఉన్నటువంటి జ్ఞానాన్నే కుండలిని శక్తి అని పిలిచేవారు పూర్వకాల ఋషులు. కుండలిని శక్తి అన్నా ఆ ఊ మా యొక్క శక్తి అన్నా ఒకటే. ఇంచేత ఓంకారం యొక్క షేప్ను కూడా చూస్తే మీకు కుండలిని జాగరణకి చేయవలసినటువంటి ఒక విశేషమైనటువంటి ముద్ర అందులో మనకి కనిపిస్తుంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మీరు కనుక ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు పెట్టదలుచుకుంటే భౌతిక జగత్తు మాత్రమే కాకుండా దాన్ని అకారము అంటాం. భౌతిక జగత్తు, భౌతిక జగత్ అంటే ఋషులు చెప్పేటటువంటి అకారము అనేటటువంటి అక్షరముతో నిర్దేశింపబడేటటువంటి భౌతిక జగత్తు మన భౌతిక జగత్తు కంటే చాలా విశాలమైనది. మన జీవితం ఎంత విజయవాడ దాటి వెళ్ళదు, విజయవాడలో కూడా ఒక పేట దాటి వెళ్ళదు, ఇంకా మాట్లాడితే ఒక పేట కూడా కాదు ఒక గది దాటి వెళ్ళదు మన జీవితం. ఆ గదిలో ఉంటే పక్క గదిలో ఉండలేము, పక్క గదిలో ఉంటే ఈ గదిలో ఉండలేము, ఈ పేట వదిలితే అక్కడెక్కడో ఉంటాం తప్ప ఇక్కడ ఉండవు. బై ఛాన్స్ ఏదైనా ఊరు వెళ్ళిపోతే ఇంకా విజయవాడతో సంపర్క సంబంధాలు ఉండవు. కానీ ఋషులు చెప్పేటటువంటి మీరు ఆధ్యాత్మిక సాధన నిజంగా చేయదలుచుకుంటే మీకు ఎంత జ్ఞానం రావాలి అంటే, ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే, సుమారు 300,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి ఒక గెలాక్సీని కనిపెట్టారు. 3,000 కాంతి సంవత్సరాలు అంటే మీకు అర్థమైంది కదా, కాంతి అంటే 186,354 మైళ్ళు సెకండ్కి వెళ్తుంది. అది నిమిషానికి ఇంటూ 60, గంటకి దాన్ని ఇంటూ 60, రోజుకి ఇంటూ 24, సంవత్సరానికి ఇంటూ 365. మరి 3,000 కాంతి సంవత్సరాలు అంటే ఇందాక నేను చెప్పిన అంకె ఉందే, ఏంటి అంకె మీకు అర్థమవుతుందా? 186,354 మైళ్ళు ఇంటూ 60 ఇంటూ 60 ఇంటూ 24 ఇంటూ 365 ఇంటూ 3,000. అంత దూరంలో ఉన్నటువంటి ఒక గెలాక్సీని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు. అది కూడా మీకు తెలియాలి, దాని గురించి కూడా మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. కానీ ఇప్పుడు మనకున్నటువంటి టెలిస్కోప్తో చూడగలిగా ఉంటా, ఇంకా టెలిస్కోప్ పెద్దది కనిపెడతాం మనం గ్యారంటీగా. కనిపెడితే ఇంకా సుదూర అంతరిక్షాలలోకి మనం, ఈ విశాల భౌతిక జగత్తులోకి వెళ్ళగలం. మరి సూక్ష్మ జగత్తులో న్యూక్లియస్, 10^-4 న్యూక్లియస్లో 128 కణాలు కనిపెట్టారు. ఇంత ఎంత 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 లోతు గెలిపారు, అణోరణీయ మహతోమహీయ. దీని యొక్క మొత్తము జ్ఞానము భౌతిక జగత్తు. ఇదంతా మీకు తెలియాలి. ఇందులో ఇది నాకు తెలియదు అది నాకు తెలియదు అనడానికి వీలు లేదు ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అంటే. కానీ ఇదొక్కటి తెలిస్తే సరిపోతుందా మీకు? స్పిరిచువలిజంలో ఇది మీకు తెలిస్తే నవ్వుతాడు వాడు. 3 లోకాల గురించి తెలియాలి. ఇదేంటి భౌతిక లోకం గురించి మీకు అర్థమైంది. భౌతిక లోకంలో ఉన్నటువంటి విశాలత్వం అర్థమవుతుంది కదా. మనం చదివే ఫిజిక్స్, మనం చదివే ఎంబీబీఎస్లు, ఎండీలు, డిఎంలు, ఎక్స్వైజెడ్లు, మనం వచ్చేటటువంటి ప్రెసిడెంట్ పోస్టులు, యుఎన్ఓ ప్రెసిడెంట్షిప్, అయితే చంద్రమండలంలోకి మీరు వెళ్ళారు అంటే ఎందుకుట? ఎంత దూరం మహా అవుతే? 600,000 మైళ్ళు చంద్రమండలం అంతే కదా. ఎన్ని కోట్ల మైళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం? అసలు అనంత సుదూర తీరాలకు కూడా మనం వెళ్ళగలిగితే భౌతిక జగత్తులో. కానీ ఈ ఒక్క విజ్ఞానమే మీకు సరిపోదు. సూక్ష్మ జగత్ అంటాం మనం. సూక్ష్మ జగత్తు గురించి అసలు మనకేమీ తెలియదు. మన జీవితాలు ఎంత ఒక విధంగా పనికిరాని జీవితాలంటే, మీరు కోటీశ్వరులు కావచ్చు, ప్రెసిడెంట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ మన జీవితాలకి అర్థం లేదు. ఇంచేత అర్థం లేదు మన జీవితాలలో. నిద్రపోతున్నప్పుడు, కలలు గంటున్నప్పుడు ఏం జరుగుతున్నాయో మనకు తెలియదు. ఆటే మాట్లాడితే స్వప్నాలు వేస్ట్ అంటాం మనం. పొద్దున్న మనం ఏం ఆలోచిస్తాయో అవే కలల్లోకి వస్తాయంటాం. నిజంగా అవే కలల్లోకి వస్తాయంటే మన అందరికి కలల్లో ఏమేమి రావాలి? ఏ రాజ్ కపూరో, ఏ హేమమాలినియో, అవే కదా కలల్లోకి రావాలి. నాగార్జున, చిరంజీవో, ఎక్కువ మంది వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కనుక నిజంగా మన ఆలోచనలే కలలకి కారణం అవుతే మన కలల్లో ఎవరు రావాలి? వీళ్ళు రావాలి. వీళ్ళు రారే. కలలకి కారణము వేరే జగత్తు యొక్క రియాక్షన్ ఉంది. ఆ అనే అక్షరం తర్వాత ఊ అనే అక్షరము, సూక్ష్మ జగత్తు. కళల గురించి తెలియని వాడు ఎక్కడైనా ఉంటే, లేకపోతే ఏదైనా ఒక రాజ్యంలో కళల గురించి విశ్లేషించి చెప్పలేని వాళ్ళు ఉంటే ఆ రాజ్యంలో ఉండవద్దు అని చెప్తారు ఋషులు. అథర్వ వేదంలో శ్లోకం ఉంది, కళలని ఇంటర్ప్రిట్ చేయలేని వాళ్ళు, కళల గురించి అర్థం చెప్పలేని వాళ్ళు ఉన్నటువంటి దేశంలో మనం. ఇప్పుడు మనం ఏ దేశంలో ఉన్నాం? అలాంటి దేశంలోనే ఉన్నాం ప్రపంచం అంతా. అంచేత టెక్నికల్గా ఋషుల ప్రకారం మనం ఈ పృథ్వీ మీద ఉండకూడదు. పూర్వకాలంలో రాముడు వారి గురించి చదివిన, బుద్ధుడు గురించి చదివిన, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అనేక కళలకు చూసి ఆ కళల వల్ల నీకు ఇలాంటి కొడుకు ఇలాంటి పిల్లలు పుడతారని వాళ్ళు చెప్పారు. కానీ అప్పుడైనా ఈ కాలంలో కూడా జాన్ ఎఫ్ కెనడీకి, అబ్రహాం లింకన్కి, లాల్ బహదూర్ శాస్త్రికి కూడా నిజమయ్యేటటువంటి సపనాలు, భవిష్యత్తులో జరిగినటువంటి జరగబోయేటటువంటి సపనాలు వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. చాలామందికి అలాంటి కళలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే కళల ప్రపంచాన్ని మీరు అంత సులభంగా తీసివేయలేరు. మన ఋషుల యొక్క ఆధ్యాత్మికత ఓంకారం ఏం చెప్తుంది అంటే ఈ కళల ప్రపంచాన్ని కూడా మీకు పూర్తిగా తెలియాలి. కళల ప్రపంచం ఎంత విచిత్రమైన ప్రపంచమో ఆలోచించండి. కలగంటున్నాను, నేను మనిషిగా వెళ్ళిపోతున్నా, సడన్గా నాకు గుర్రం అయిపోవాలనిపించింది, గుర్రం అయిపోతా, ఆ గుర్రానికి మూడు తలకాయలు ఉండాలి అనిపిస్తుంది, మూడు తలకాయలు వచ్చేస్తాయి ఆ గుర్రానికి. మనం ఏవేమి అనుకుంటామో అవన్నీ ఆ క్షణానికి అప్పుడప్పుడే జరిగిపోతూ ఉంటాయి. ఏదో కళ చూస్తున్నాను, 16 ఏళ్ల వయసులో ఉన్నాను, నేను 3 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటే కళ్ళ ఏమైపోతాను, నేను 3 ఏళ్ళ పిల్లవాడిగా అయిపోతా. కాదు, ఓ 70 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిగా నేను ఉంటే ఎలా ఉంటాను అనుకున్నాను అనుకోండి, కళ్ళు అప్పటికప్పుడు నేను 70 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోగలను. ఇలాంటి సూక్ష్మ జగత్తు గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఓంకారం యొక్క 2వ అక్షరం తెలిసింది. అది మన ఆధ్యాత్మిక సంపద, మన ఆధ్యాత్మిక దృష్టికోణం. అంతే తప్ప నేను గాయత్రి చేశాను, నాకు దెబ్బ తగ్గిందా లేదా, నాకు పంటి నొప్పి తగ్గిందా లేదా గురించి కాదు. సూక్ష్మ జగత్తులో, కళల ప్రపంచంలో మీకు అథారిటీ ఉందా? మనం ఎలాగైతే విజయవాడ వెళ్ళిపోతున్నాము, ఎలాగైతే గుంటూరు వెళ్ళిపోతాము, ఎలాగైతే ఒంగోలు వెళ్ళి వచ్చేస్తున్నాము, ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటున్నాము దాన్ని తీసుకెళ్ళగలుగుతున్నాము, అలాగ మీ కళల ప్రపంచంలోకి మీరు వెళ్ళగలరా, కావలసిన స్థలాలకి వెళ్ళగలరా, ఎలా వెళ్ళగలరు, ఏమి చేయగలరు అని చెప్పేది ఓంకారం యొక్క 2వ అక్షరం. కానీ ఆ 2 అక్షరాలతో కూడా ఆపలేదు ఋషులు, ఏం లాభలేదన్నాడు. 3వది కారణ జగత్తు, గాఢ నిద్రలో మీరు ఉన్నప్పుడు, కళలకు కూడా మీరు కనకుండా ఉంటున్నటువంటి స్థితిలో, అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి స్థితిలో మీరు జీవిస్తూ ఉంటే ఆ జీవితానికి మనం అసలు ఏమని చెప్తాం, గాఢ నిద్ర గురించి ఏమని చెప్తాం, మాటలు లేవు మన దగ్గర. ఆ 3 లోకాలను, ముల్లోకాలు అంటే ఇవి, ఈ 3 లోకాల గురించి మీకు స్పష్టమైనటువంటి అవగాహన రావటం కోసమే ఆధ్యాత్మిక వద్దకు రావాలి మనం. ఈ దృష్టితో ఆవిడొస్తున్నాడు, ఈ దృష్టితో వస్తే మీరు ఎంత కష్టపడాలి. ఓసారి ఏదో దండం పెట్టేసి, ఓసారి ఉదృత్తులు వెలిగించేసి, మేము కూడా భక్తులమే అంటే అది ఎంత తప్పుదారిలో పడిపోయిందో మన జీవితాలు. పడనివ్వకండి అంత తప్పుదారిలో. కానీ మరి మీరు ఇంత విశేషమైనటువంటి 3000 లైట్ ఇయర్స్ దగ్గర నుంచి పరమాణు కేంద్రకాలంలో ఉన్నటువంటి 123 పార్టికల్స్ ఇప్పుడు కనిపెట్టారు. ఋషులకు ఇంకా తెలుసు సూక్ష్మ లోకాల గురించి. ఇవంతా తెలియాలి అంటే మరి నా జీవితంలో 8 సంవత్సరాలు నేను కష్టపడాలి. 2 ఏళ్ళు కనుక మనం కష్టపడితే ఇంగ్లీష్ భాషలో ఇదివరకు అచ్చైన పుస్తకాలు, ఇప్పుడు అచ్చే అయి ఉన్న పుస్తకాలు, రేపు అచ్చవబోయే పుస్తకాలు చదవగలం కదా. 2 ఏళ్ళు మనకి ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ నేర్చుకోవటం మొదలెడదాం. ఇవాళ సీరియస్గా ప్రయత్నం చేద్దాం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. ఏబిసిడి XYZ అని 24 అక్షరాలు నేర్చుకుందాం, 26 అక్షరాలు. కొంచెం గ్రామర్ నేర్చుకుంటాం, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నేర్చుకుంటాం, కొంచెం ఇంగ్లీష్ చదవటం నేర్చుకుంటాం, చిన్న చిన్న పుస్తకాలు చదవటం నేర్చుకుంటాం, దాని తర్వాత ఇంకాస్త పెద్ద పుస్తకాలు చదవటం నేర్చుకుంటాం. ఇంతవరకు మనం నేర్చుకోవటం వచ్చాక ఇంగ్లీష్ భాషలో నవల్స్ అయినా చదువుకోగలం మనం, ఇంగ్లీష్ భాషలో ఏ టెక్స్ట్ బుక్ ప్రింట్ అయినా మనం చదువుకోగలం కదా. అలాగే ఆధ్యాత్మిక జగత్తులో ఈ 3 లోకాలు గురించి కనుక మనకి అవగాహన రావాలి అంటే ఒక ఎనర్జీ కావాలి, మనకి ఒక శక్తి కావాలి. ఆ విశేషమైనటువంటి శక్తి ఉన్నది అని తెలుసున్న వ్యక్తుల్నే భారతీయులు అంటాం, దాన్నే మనము కుండలిని అంటాం. ప్రాణశక్తి వేరు, కుండలిని శక్తి వేరు. కానీ కుండలిని శక్తి గురించి ఎవరికి ఏమీ తెలియదు. చాలా పుస్తకాలు చదివాను నేను, కానీ ఆ చాలా పుస్తకాలలో ప్రాణశక్తి యొక్క విశేషమైన ప్రభావాన్ని కుండలిని శక్తి అని భ్రమపడ్డారు. కుండలిని శక్తి వేరు. మీరు ఎన్ని పెట్రోమాక్స్ లైట్లు వెలిగించినా ఎలక్ట్రిసిటీ అవ్వదు. అది గ్యాస్ లైట్తో మీకు ఇష్టం వచ్చినంత లెవెల్లో పెట్రోమాక్స్ లైట్లు వెలిగించండి, కానీ అది ఎంత కాంతి ఇచ్చినా ఆ పెట్రోమాక్స్ లైటే ఎలక్ట్రిక్ లైట్కి సమానం కాదు. అలాగే ప్రాణశక్తితో మీరు ఎంత అద్భుతాలు సాధించినా కుండలిని శక్తికి అది సమానం కాదు. కుండలిని శక్తి మనలో జాగృతమైనది అన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే వేదాలు మనకి అర్థమవటం మొదలు పెడతాయి. వేదాలు ఇప్పుడు మనకి ఏమీ అర్థం కావు. వేదాల గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడతాం. వేదాలలో చెప్పబడనటువంటి వస్తువు లేదు అని చెప్తూ ఉంటాం మనం. కానీ వేదాలు మనకేం అర్థం కాదు. తిప్పి చదివితే ఏంటో పిచ్చి మాటల్లా ఉంటాయి. ఉదాహరణకి 164వ సూక్తం ఋగ్వేదంలో మెరిసిన జుట్టు గల ఒక పుట్టివాడు ఉన్నాడు. వాడి వీపుకి నెయ్యి రాసి ఉంది. ఆ నెయ్యిని అతని అన్న నాకుతున్నాడు. ఇది ఋగ్వేదంలో అస్య వామస్య సూక్తము అని దాని పేరు. అది అక్కడ అందులో ఉన్నటువంటి మంత్రం. అది మనకి ఎంత నవ్వు వస్తుందో మీరు ఊహించుకోండి. మెరిసిన జుట్టు గల ఒక పుట్టివాడు ఉన్నాడు. ఆ పుట్టివాడి వీపుకి ఏం పూసావు? ఇంత నెయ్యి పూసావు. ఆ నేతిని ఏం చేస్తున్నాడు? ఇంకొకడు, మూడోవాడు నాకుతున్నాడు. ఇది వేదాల్లో ఉన్న ఒక సూక్తం. మరి అసహ్యం నాకేమవుతుంది? ఇదా వేదాలు, ఇదా చెప్పబడింది వేదాల్లో. కారణం ఏమిటి? ఆ వేదాల యొక్క భాష మనకి అర్థం కాదు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నేను ఒకసారి క్లాసులోకి వెళ్తున్నాను. నేను కెమిస్ట్రీ లెక్చర్ అండి. ఆ రోజు కెమిస్ట్రీలో నైట్రస్ ఆక్సైడ్ పాఠం చెప్పాలి అని ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. నేను బ్లాక్ బోర్డ్ మీద NO అని రాసింది. నేను చాలా ఆనందించాను. మా స్టూడెంట్స్ని చాలా మెచ్చేస్తున్నాను. మీకు అందరికీ కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయి, దివ్య దృష్టి ఉంది. మాస్టర్ ఏ పాఠం చెప్పబోతున్నారో మీకు తెలిసిపోయింది. మొదటే బ్లాక్ బోర్డ్ మీద NO అనే అక్షరాలు రాశారు. ఇప్పుడే ఇంగ్లీష్ పాఠం అయింది మాస్టర్ అన్నారు. ఇంగ్లీష్లో కూడా NO అనే అక్షరాలు రాస్తాం. కానీ ఇంగ్లీష్లో NO అంటే అర్థం ఏమవుతుంది? వద్దు అని. అదే కెమిస్ట్రీలో NO రాస్తే నైట్రస్ ఆక్సైడ్ అవుతుంది. దాన్ని లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటాం. ఆ గ్యాస్ని వాసన చూస్తే భలే నవ్వు వస్తుంది. అర్థానికి అనర్థం అయిపోతుంది. భాష తెలియకపోతే వేదాలు అలాగే మిస్రిప్రజెంట్ అయ్యాయి. అలాగే మనము దాన్ని అర్థం చేసుకోలేకపోయాం. కానీ వేదాలను అర్థం చేసుకోవాలి అంటే కుండలిని శక్తిని ఆశ్రయించాల్సి ఉంటుంది. మీకు ఇంకో శక్తితో వేదాలు మీకు అర్థం కావు. మరి కుండలిని శక్తి మనకి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ విధంగా వస్తుంది అంటే ఒక గురువు యొక్క అనుగ్రహం కావాలి మనకి. ఏ సబ్జెక్ట్ అయినా ఒక గురువు చెప్పాల్సిందే. గురువు లేకుండా నేను నేర్చేసుకోగలను అని బీరాలు పలికేవాడు బీరాలే. ఏమీ లేదు, మా గురువు గారు ఉన్నారు, శ్రీరామ్ శర్మ ఆచార్య. లీడర్ అనేటటువంటి ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ముక్కని పట్టుకుని ఇంగ్లీష్ నేర్చేసుకున్నారు ఆయన. ఆ చిరిగిపోయిన ముక్కే గురువు. అక్కడ ఉంది కదా ఆ ముక్క చెప్పడానికి. ఎవడో కంపోజ్ చేశాడు దాన్ని. ఆ అక్షరాలను ఒక పొందికగా పెట్టాడు. ఇచ్చత గురువు లేకుండా మనము ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించలేనప్పుడు మరి కుండలిని సాధన, కుండలిని శక్తిని మనం ఎలా పొందగలము? ఆ కుండలిని సాధన పొందటానికి ఈరోజు మీ చేత ఈ ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద యజ్ఞము చేయిస్తున్నాను. ఈ యజ్ఞాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ యజ్ఞము గాయత్రి యజ్ఞం కాదు. ఈ యజ్ఞము దత్తస్వామికి సంబంధించినటువంటి యజ్ఞము కాదు. ఈ యజ్ఞము మీలో దమ్ముంటే, మీలో చావుంటే, మీరు సాధన చేయగలిగితే అదే కత్తి చిన్న కుర్రాడి చేతిలో పెడితే మనకు భయం వేస్తుంది, వద్దురా తీసేయండి. ఓ గుండా చేతిలో చూస్తే మునిగిపోతాం మనం. అదే ఓ బ్రెయిన్ సర్జన్ చేతిలో చూసాం అనుకోండి, వాడికి మనం 50,000 60,000 ఇస్తాం వాడికి, నాయన పోయని కత్తి. అదే యజ్ఞ విధానం, అదే ఇవాళ మీరు చేయబోయేటువంటి యజ్ఞ విధానము కొత్త యజ్ఞ విధానం ఏం కాదు. అందులో మీరు నేర్చుకోవాల్సింది మాత్రం చాలా ఉంది. మీరు జాగ్రత్తగా కనుక నేర్చుకుంటే ఈ యజ్ఞ విధానమే మీలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేయటమే కాకుండా తిన్నగా మిమ్మల్ని వేదాల ముందుకు తీసుకెళ్ళి ఆపుతుంది. ఆ తర్వాత మీరేం చేస్తారు మీ ఇష్టం. MBBS సీటు రావాలి అని ఎంతో కష్టపడి చదువుతారు, సీటు వచ్చాక జలసాలు చేస్తారు. అలాగే ఈ యజ్ఞ విధానాన్ని మీరు అర్థం చేసుకున్నాక ఇవాళ రోజు చేసుకోండి యజ్ఞ విధానాన్ని. ఈ యజ్ఞ విధానం లాస్ట్ టైం ఈ యజ్ఞ విధానాన్ని చేసినటువంటి వ్యక్తి భీష్ముడు తండ్రి అయినటువంటి శాంతను మహారాజు. శాంతను పేరు విన్నారు కదా, శాంతను చక్రవర్తి సత్యవతి భర్త. 17 రోజుల పాటు జరిగేది యజ్ఞం ఆ కాలంలో. ఈనాడు కూడా ఈ యజ్ఞాన్ని 17 రోజుల పాటు చేయాలి అనేటటువంటి కోరిక నాకుంది, మీరందరూ సహకరిస్తే. కానీ యాంత్రికంగా మీరు 17 రోజుల పాటు చేయలేరు, దీన్ని ఎవడు చేయలేడు. దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో మీరు లీనం అవ్వగలిగితే 17 రోజులు 17 నిమిషాల్లాగా జరిగిపోతాయి. కనుక ఈనాడు మీకు 20 నిమిషాలు ఈ యజ్ఞం అలా చేసుకోవాలో చెప్తాను నేను. రోజుకి 20 నిమిషాలు చాలు, ఇంకా అక్కడి నుంచి డెవలప్ చేసుకునే బాధ్యత మీది. యజ్ఞం పేరు ఏం చెప్తున్నాను, ద్వాదశ రాశి నవగ్రహ అష్టోత్తర శత నక్షత్ర పాద అంటే ఏంటో అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అంటే మీరే ఎవరు యజ్ఞం చేస్తున్నారో, ఎంతమంది చుట్టూరా కూర్చున్నా అందరూ ఇదే ఒకే ఈటీవీ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది ఈ టైం. అప్పుడు 20 టీవీలు ఉన్నాయి ఇక్కడ, స్విచ్ నొక్కాం ఏమవుతుంది, ఆ 20 టీవీల్లో అదే ప్రోగ్రామ్ వస్తుంది. దేశం అంతటా ఈటీవీ ఎక్కడెక్కడ వస్తుందో, ఎన్ని కోట్ల ఈ టీవీ సెట్లు ఉన్నాయి, కానీ టీవీ సెట్లు అన్నింటిలో కూడా ఏమొస్తుంది, అదే ప్రోగ్రామ్ వస్తుంది.